రూపంతో అర్ధనారీశ్వరుడై గోచరించాడు. ఆ గోచరించిన వాడు తమజం శంకరం సాక్షాత్ తేజోరాశిం ఉమాపతిం. ఉమాపతి అయిన వాడు తేజోరాశి, సమస్త తేజస్సు ముద్ద కట్టిందా అన్నట్లున్నట్ట. అజం జన్మరహితుడు, ఇక్కడ కనబడ్డాడు కనుక ఇప్పుడే పుట్టాడని కాదు, ఇప్పుడు ఉన్నవాడైన అక్కడ వ్యక్తమయ్యాడు. అందుకే అజం శంకరం సర్వజ్ఞం, ప్రతి మాట కూడా ఆ తత్వం తెలుసుకోవడానికి పనికొస్తున్నవే, ఏదో విశేషంగా పొగడ్డానికి వేసిన పదాలు అనుకోవద్దు. సర్వజ్ఞం సర్వకర్తారం నీల లోహితం, ఆ నీల లోహిత రెండు వర్ణములతో గోచరిస్తున్నట్ట. ఆ లోహిత వర్ణం నీలవర్ణం ఈ రెండు కూడా ఉమాశంకర యోగాన్ని తెలియజేసే వర్ణములు. ఆ నీల లోహిత సంజ్ఞకమైనటువంటి ఆ స్వరూపం గోచరించగానే దృష్ట్వా అనత్వా మహాభక్త భక్త్యా స్తుత్వా హంతు ప్రహర్షిత. అలాంటి శివుణ్ణి చూసిన వెంటనే నేను ఒళ్ళు పులకించిపోయి ఆయనకి స్తోత్రం చేశానయ్యా. అప్పుడు ఆయన నన్ను అనుగ్రహించి నీకేం కావాలన్నాడు. ఈ సృష్టిని నేను కొనసాగించే శక్తి నాకు కరువుతుంది కనుక నువ్వే సృష్టి చేయన్నట్టు. ఎవరిని? పరమేశ్వరుని. వెంటనే నన్ను మందహాసం చేసి సరే అన్నాడు. ఏవం శ్రుత్వా మహాదేవో మధ్వచక్రణానిధి ప్రహస్యోవాచ మాంసజ్య ప్రహస్య ముని సత్తమ. ఆయన ఒక చిరునవ్వు నవ్వి తన నుంచి సృష్టించట. ఆ సృష్టి ఎలా ఉందంటే శ్రుత్వామవ వచస్సోధా దేవదేవో మహేశ్వర ససజ్జ స్వాత్మనస్తుల్యాన్ రుద్రో రుద్రగుణాన్ బహూన్. ఇక్కడ అర్ధనారీశ్వరాత్మకమై గోచరించిన వాడిని రుద్రుడు అంటారు. బ్రహ్మదేవుడి యొక్క భూమధ్య స్థానంలో కనిపించిన ఈ స్వరూపమే రుద్రరూపం. అది ఇదివరకు ఉన్నదే ఇప్పుడు వచ్చింది తప్ప కొత్తగా బ్రహ్మకు పుట్టింది కాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది తెలియక బ్రహ్మ నుంచి రుద్రుడు వచ్చాడు అనుకుంటారు. బ్రహ్మ ధ్యానం వల్ల రుద్రుడు రూపంతో సదాశివుడు అక్కడ గోచరించాడు. గోచరించడమే కాదు, బ్రహ్మ ప్రార్థన చేత తన నుంచి సృష్టించేట. ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన నుంచి వచ్చేట. ఏ రుద్ర గణములు వచ్చాయి ఎందరంటే సహస్రాని సహస్రసో ఏ రుద్రాహ అని ఏదైతే మన నమ్మక మంత్రాల్లో చదువుకుంటున్నామో సహస్రాని రుద్రాహ. సహస్రాణి అంటే అనంతములు, వెయ్యని లెక్క కాదు. వేల కొలది అంటే అనంతములు. ఈ అనంతములైన రుద్రగణాల గురించి మనకి మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా వివరిస్తాడు. అనంత రుద్రగణములు స్వామి నుంచి వస్తున్నాయి. ఇవి ఎలాగంటే ఒక్క సూర్యుడి నుంచి కిరణ సమూహం వచ్చినట్లుగా అనంతమైన రుద్రగణాలు వస్తున్నట్ట. వీళ్ళందరూ ఎలాగో స్వాత్మనస్తుల్యాహ, ఆ పరమేశ్వరుడు ఎంత శక్తిమంతుడో సమాన శక్తి కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. అగ్ని నుంచి చేసిన ప్రతి అగ్ని కణంలో అంతే శక్తి ఉంటుంది, అవునా లేదా? కనుకనే ఈశ్వరుడి నుంచి వచ్చిన ఈ రుద్రులందరూ కూడా సమాన శక్తి సంపన్నులు. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళని దేన్నైనా మలచగలిగి మార్చగలిగే శక్తి వీరికుంది. వీరు ఆజ్ఞావసరత్తులే సర్వదేవతలు. అలాంటి రుద్రగణములు పుంఖాన పుంఖాలుగా స్వామి నుంచి వెలువడ్డారు. వాళ్ళందరిని చూసి ఈ సృష్టి చేయమని నిన్ను అడగలేదన్నాడు. నేను అడిగింది ఇదివరకు కర్మబీజాలను అనుసరించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్లని సృష్టించాలి, వాళ్ళు కర్మానుభవం పొందాలి. ఆ కర్మానుభవంలో జననం మరణం రెండూ ఉండాలి. కానీ నువ్వు చేసిన సృష్టిలో జనన మరణములు లేనటువంటి రుద్రులే వచ్చారు. అది మనం చదువుకుంటున్నటువంటి స్తోత్రాల్లో రుద్ర ధ్యాన శ్లోకాల్లో చెప్పుకుంటాం. అందుకు భస్మ దేహము ధరించినటువంటి వాళ్ళు మొట్టమొదటి శ్లోకంలో నిర్గుణమైన శివతత్వాన్ని ధ్యానిస్తాం కదా రుద్రంలో. ఆ శ్లోకం ఆపాతాళ నభస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటకలింగమౌళి వెలసత్పూర్ణేందు వాతాంపృతై అస్తోకాప్లుతమే కమీశమని సంరుద్రానువాకాన్ జపన్ జాయే దీప్సిత సిద్ధయే ద్రూపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాహ భాసమానా భుజంగై. అందరూ అలాగే ఉన్నారండి. బహువచనం చూడండి, ఇది ఏకవచనం కాదు, బహువచనాలు. మొట్టమొదటి చెప్పింది లింగం, నిరాకారం, సాకారములు ఇవన్నీ కూడా ఎన్నున్నాయో చూడండి. బ్రహ్మాండ వ్యాప్త దేహాహ, వాళ్ళు బ్రహ్మాండములన్నీ వ్యాపించిపోయారు వాళ్ళు. భసిత హిమరుచాహ, అందరూ కూడా భస్మము ధరించి మంచు వలె మెరిసిపోతున్నారు. భసిత హిమరుచాహ భాసమానా భుజంగై, ప్రతి వారు కూడా సర్పములతో అలంకరించబడి కనబడుతున్నారు. కంఠే కాలాహ నీలకంఠులు, కపర్దాహ కలిత శశికళాహ చండ కోదండ హస్తా, అందరు పినాకాస్తులే ఉన్నారు. చండ కోదండ హస్త త్రియక్షాహ రుద్రాక్షమాల సలిలత వపుషాహ శాంభవాహ మూర్తి భేదాహ, వీళ్ళందరూ శంభుని యొక్క అనేక మూర్తులు. రుద్రాహ శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాహ న ప్రయచ్చంతు సౌఖ్యం అని చదువుకుంటున్నాం కదా. ఇలాగా ఆ దివ్యమైన రుద్రులు అఘోరే ఏభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వే ఏభ్య సర్వ సర్వే ఏభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య ఘోర అఘోర మిశ్ర అని మూడు రూపములతో ఉన్నారండి. ఇది ఈ తత్వం చాలా ముఖ్యమైన విషయం. ఘోరములు అంటే బాధాకరములైన శక్తులు. ఎందుకు బాధాకరం అంటే చేసిన పాపానికి బాధాకరంగా ఉండాలండి. రాజు దొంగలకి బాధాకరుడే, రాజైన వాడు సరైన రాజైతే. ఆ రాజే చక్కగా బ్రతికే తన ప్రజలకి శాంతికరుడే. కనుక ఆయన రాజు జగదీశ్వరుడు కనుక ఘోర రూపంతో పాపులను శిక్షిస్తాడు, అఘోర రూపంతో రక్షిస్తాడు. కొన్ని ఘోరాఘోర రూపములతో మిశ్ర రూపములుగా ఉంటాయి. ఘోరాన్యా శివాన్యా మిశ్రాన్యా అని మూడు విషయములు మహాభారతంలో కూడా ప్రస్తావించారు. ఇలా అనేక రకమైన రుద్రులు, వీళ్ళందరూ శివులతో సమానమైన వాళ్ళు. ఈ సృష్టి నేను అడిగింది స్వామి, జనన మరణాలు పొందుతూ సుఖదుఖాలు అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళని సృష్టించవయ్యా, ఎందుకంటే నేను తెచ్చుకొచ్చిన ఒక్కొక్కడు నా మనసులోంచి వచ్చిన వాళ్ళందరూ నమస్కారం పెట్టి నివృత్తి మార్గం వెళ్ళిపోతున్నారు. ఎలాగంటే అని మందహాసం చేసి ఏమన్నావు, జన్మ మృత్యు భయావిష్టాహ, జన్మ మృత్యు భయాదులతో కూడుకున్న వాళ్ళని సృజించమన్నావా, నా నుండి అలాంటి వాళ్ళు ఎప్పుడూ రారన్నాడు. చూడండి ఇక్కడ జననము మరణము భయము దుఃఖము ఇలాంటివి ఎప్పుడూ నా నుండి రావు. నేనెవణ్ణి అసలు, అందులో ఉన్నవాళ్లని వాటి నుంచి బయటికి తీయడమే నా యొక్క స్వభావము. అది ఎంత చక్కటి మాట చెప్పాడు. దీనిలో మనకు అభయం దొరికింది. ఎవరైతే జనన మరణ భయాదుల్లో ఉన్నారో వాళ్లని బయటకు తీసే గురుస్వరూపాన్ని నేను. అందుకు శివుడు గురువు, రుద్రుడు అంటే నాదస్వరూపుడైన గురువే. అందుకు ఆయన ఆ గురువు ఏం చేస్తున్నాడు మనకి, ఈ దుఃఖం నుంచి బయట పెట్టేస్తున్నాడు. నేను జనన మరణ దుఃఖాల నుంచి బయట పెట్టేసే నన్ను జనన మరణాల్లో పడేసే జీవుల్ని సృష్టించమంటే నా వల్ల అవుతుందా, జరగదయ్యా. అందుకు అశోభన కర్మవశ విమగ్న దుఃఖవారిదో అహం దుఃఖోదరౌ మగ్న ఉద్ధరిష్యామి చ ప్రజా. దుఃఖ సముద్రంలో మునిగిన వాళ్ళని ఉద్ధరించేవాడిని నేను. ఎలాగూ సమ్యక్ జ్ఞాన ప్రదానేన, సంపూర్ణమైన ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించి ఆ విధంగా చేస్తాను. గురుమూర్తి, అందు గురుమూర్తినై వాళ్ళు అనుగ్రహిస్తున్నాను. కనుక దుఃఖమగ్నులైనటువంటి వాళ్ళని సృజించాలి. అది కదా నువ్వనేది, ఇప్పటి వరకు నీకు ఏది ఆటంకం కలిగిందో అది తొలగిపోతుంది. ఇక నుంచి నువ్వు, నీకు ఉద్భవించే ప్రజాపతులు వీళ్ళందరూ కూడా తప్పకుండా ఆ సృష్టిని చేస్తారు. నీకింకా విఘ్నములు తొలగాయి, చక్కగా చేసుకో అనిచ్చాడు, అభయం ఇచ్చాడు. తర్వాత జరుగుతుంది. జరగడమే కాదు, తర్వాత నీ సృష్టి నిరాటంకంగా కొనసాగడానికి నా నుంచి వెలికి వచ్చినటువంటి ఈ రుద్రులందరూ నీకు సహకరిస్తారు అన్నాడు. ఇక్కడ చూసారా, కనుక రుద్రులంటే సృష్టిలో అడుగడుగునా కూడా సృష్టి కార్యాన్ని కొనసాగించే శక్తులు వీళ్ళందరూ కూడా. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఇలా అనేకములైన రుద్రులు ఉద్భవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడికి నిరాటంకంగా ప్రజా సృష్టి జరిగింది. ప్రజాపతుల యొక్క సహకారం వల్ల దక్ష మరీచి పులహ పులస్త్యాదులందరూ కూడా ఉద్భవించడం, ఆ తర్వాత చరిత్ర సృష్టిలో మిగిలిన పురాణములు వర్ణిస్తున్న ప్రకారంగానే సృష్టి అంతా కొనసాగింది. ఇది మనకి రుద్రావతార ఘట్టాన్ని ఇంతవరకు చెప్పుకున్నాం. ఈ విధంగా పరమేశ్వరుడు ప్రథమ రుద్రుడు వచ్చాడు. కనుక ప్రథమ రుద్రుడు ఎవరు, సదాశివుడే. ఆయన నుంచి వచ్చిన అనేక రుద్రులు మనం చెప్పుకున్నాం. ఆ రుద్రుడికి ఇరుద్రుడికి భేదం లేదు. ఎలాగంటే ఒక సముద్రంలో బిందువులకి సముద్రానికి ఎలా భేదం లేదో ఆ విధంగా అని శివపురాణమే వర్ణిస్తున్నది. ఒక్కొక్కరు మళ్ళీ అంతే శక్తిమంతులు. అందుకు ఆ రుద్ర గణములని మనం ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నాం. వాళ్ళు ఎటువంటి వారు అంటే దివి అంతరిక్షం భూమి మూడు యందు వ్యాపించిపోయారు వాళ్ళు. ఆ వ్యాపించిపోయి వారి యొక్క దివ్యాయుధములతో శాసిస్తూ ఉన్నారు. భూమి నుంచి అన్నబాణములతో, దివి అంతరిక్షము నుంచి వర్షబాణ వాయుబాణములతో అనుగ్రహిస్తున్నారట. అంటే వాయువులు వర్షములు అన్నములు ఈ మూడే కదా మనకు కావాల్సినవి. చెప్పండి ఎందుకంటే ఏమున్నాయా, ఈ అన్నములు వర్షములు వాయువులు ఈ రుద్రుల వల్లే మనకు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ అన్నములు వాయువులు వర్షములే మనల్ని రక్షిస్తున్నాయి, అవే మనల్ని శిక్షిస్తున్నాయి. అన్నం తింటే అందరూ హాయిగా ఉంటాం, కానీ తినకూడని తింటే ఏమవుతాం, మన చేతిలో ఉంటాయా. నువ్వు చేసుకున్న పాపం ప్రకారంగా ఎంత కాదన్నా నువ్వు తినకూడని తిండి తినేలా చేస్తాడైన. ఏ అన్నేషు వివిధ్యంతి పాత్రే శుభతో జనాన్ అని దూరతట్ట, అందులోకి దూరేనే హింసిస్తాడు. ఎంతో చాలా జాగ్రత్తగా మినరల్ వాటర్ అన్ని జాగ్రత్తగా పెట్టుకొస్తున్నాడు, ఎక్కడ వాటర్ పొల్యూషన్ కాకూడదని. కానీ వాడికి మజ్జిగ పోసారు, ఆ మజ్జిగలో ఏదో వాటర్ కలిసింది, వచ్చింది బ్యాక్టీరియా ఎఫెక్ట్. ఎక్కడికి పోతుందండి, ఆయన వెయ్యి దరచు కూడా బాణం వేసేస్తాడు చూడండి. కనుక అన్న బాణములు ఆయుధాలు రక్షించడానికి శిక్షించిన రెండింటికి ఉన్నాయి. కనుక నువ్వు పాప ఫలంగా ఒకటి అనుభవించాలి అంటే శిక్షిస్తాడు. ఎక్కడి నుంచో బాణాలు అక్కర్లేదండి, ఈ మూడు రూపాయల బాణాలతో కొడతట. కనుక అలా బాణాలు కొట్టేటువంటి రుద్రులకి నమస్కారం అని మనం చెప్పుకుంటున్నాం. కనుక ఈ జగత్తంతా వ్యాపించిపోయి ఈ బాణములతో మనల్ని రక్షిస్తూ మనల్ని శిక్షిస్తూ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని నమస్కరిద్దాం. రక్షా శిక్షలు రెండూ చేసేటువంటి ఈశ్వరుడు రుద్రరూపుడై గోచరిస్తున్నాడు. అందుకే ఆయన రుద్రుడు. శిక్షించేటప్పుడు ఏడిపిస్తాడు గనక రోదనము హేతువుగా రుద్రుడు రోదనము కలిగిస్తాడు. పైగా బ్రహ్మ ఏడ్చినప్పుడు పుట్టేట్టాయన, రోదన సందర్భంగా పుట్టాడు. అందుకు ఆయన ఏడిపిస్తాడు. రాజు ఎంత ఏడిపిస్తాడండి ఎవరిని, తప్పు చేసిన వాళ్ళని. అంతేకాదు ఏడుపు పోగొడతాడట. రుద్ర అంటే ఏడుపును పోగొట్టువాడు, దుఃఖమును దుఃఖ కారణమైన పాపమును నశింపజేయవాడు గనక రుద్రహ. రుద్దుఃఖం దుఃఖ హేతురువా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యసే సద్భిహి శివం పరమకారణం అని చెప్పారు. పరమకారణుడైన శివుడు వృత్తుని ద్రవింపజేయవాడు, అనగా దుఃఖమును దుఃఖ కారణమైన పాపాన్ని సమూలంగా నశింపజేసేవాడు రుద్రుడు. అందుకే రుద్ర అనే మంత్రం చాలా విశేషమండి. రుద్ర అనే నామోచ్చారణ చేస్తేట ఆ గృహంలో ఏవైనా వాస్తు దోషాలుంటే పోతాయట. శ్రీ రుద్రాయ నమః, రుద్రనామం అంత విశేషం. అందుకే వేదం నమస్తే రుద్ర అంటూ మొదలెట్టింది. ఆ రుద్రనామాన్ని అంత విశేషంగా చెప్పింది. శివుని నామాల్లో రుద్రనామ అత్యంత ఉత్కృష్టమైన ఒక నామం. అంతేకాదు, రుజాం ద్రావయతీతి రుద్ర, సర్వ రోగములను పోగొట్టువట. అంటే ఆదివ్యాధులన్నిటి తొలగిస్తాడు ఆయన, సమస్తమైన జబ్బులు పోగొడతాడు. అంతేకాదు, అసలు జబ్బైన అజ్ఞానాన్ని పోగొడతాడట. అది పెద్ద జబ్బు కదండి. అందుకే సంసార వైద్యుడు అని పేరు ఆయనకి. అసలు వైద్యనాథుడు అని జ్యోతిర్లింగంతో ఉన్నాడు కదా ఆయన. కనుక వైద్యేశ్వరుడు ఆయన. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేచ్చ. కనుక వైద్యనాథుడు. కనుక రుద్రుణ్ణి ప్రథమో దైవ్యో భిషక్ అని వైద్యుడిగా కూడా మనం కీర్తించుకుంటున్నాం. మననే చెప్పుకున్న ఆ డాక్టర్ గారు ఎంత గొప్పగా మనకు ట్రీట్ చేస్తారో వివరించుకున్నాం కదా నిన్న మనలో. కనుక ఆ వైద్యనాథుడిని కూడా ఇక్కడ తలంచుకుంటాం. రుద్ర అంటే ఇంత విశేషముంది. పైగా చెప్తాడు, ఈ రుద్రావిర్భావ ఘట్టం ఎవరైతే వింటారో వారికి పరిపూర్ణమైన రుద్రానుగ్రహం ఉంటుంది. ప్రతి ఘట్టానికి ఒక ఫలశ్రుతి ఉందండి. దాన్ని బట్టి ఘట్టం వినేటప్పుడు ఎంత శ్రద్ధగా వినాలో చూడండి. ఒక అనుష్ఠానం ఎందుకు చేస్తాం, దాని నుంచి ఏదో ఫలితం ఉంటుంది. కనుక భగ శివ పురాణం వినడం ఒక అనుష్ఠానం. ఆ దీక్షతో వినండి, దీని ఫలితాన్ని మీరు పొందండి. ఇప్పటి వరకు మీకు రుద్రుల గురించి చెప్పాం కదా. మరి ఏకాదశి రుద్రులు ఏంటేమిటి, అది చాలా మందికి ఒక ప్రశ్న. ప్రధానంగా ఇంతమంది రుద్రగణాలు అన్నారు, సరే మరి ఏకాదశి రుద్రులు అంటారు కదా, వీళ్ల యొక్క విశేషములేమిటి. ఇక్కడ ఏ దేవతలైనా రెండు రకాలుగా ఉంటాయి. అధిదైవంగా ఉంటారు, అధియజ్ఞముగా ఉంటారు, అధిభౌతికంగా కూడా ఉంటారు. మన శరీరంలో కూడా దేవతలు ఉంటారు. రుద్రుడు మన శరీరంలో ఎలా వ్యాపించున్నాడో చెప్తా. మన శరీరంలో 11 రుద్రులు ఉన్నారు. ఈ 11 రుద్రుల వల్లనే మన శరీరం నడుస్తున్నది. ఎలాగో అంటే ఈ రుద్రులు రెండు రూపాలతో మనలో ఉంటారు, ఘోర అఘోర రూపములతో ఉంటారు. ఈ రెండు రుద్రులు కూడా, ఒక రుద్రుడు 11 రూపాలతో ఘోర అఘోర రూపాలతో ఉంటాడు. ఆ రుద్రులు ఎవరు అంటే మనలో ప్రాణశక్తులు. ప్రాణమే కదండి, మన శరీరంలో ఒక అవయవం చక్కగా పనిచేయాలంటే ప్రాణశక్తి వల్లనే పనిచేస్తుంది. అందుకే ప్రాణశక్తిని ఉపాసించడం చాలా పెద్ద ఉపాసన. యోగంలో చేసేదంతా ప్రాణశక్తిని శుభ్రంగా చక్కగా జాగృతపరుచుకుని దాన్ని అనుభవించడం కోసమే యోగం చేస్తాం. కనుక ప్రాణశక్తి ఉపాసన ప్రధానం. మంత్రములు తంత్రములన్నీ ప్రాణశక్తి ఉపాసనలోని భాగములే. ఇది పెద్ద రహస్యమైన విషయం. నేను ఎక్కువ వివరానికి వెళ్ళను, చాలు ఇది. ఆలోచించగలిగే వాళ్ళు లోతులకు వెళ్ళగలరు. మొత్తానికి ప్రాణశక్తి ఉపాసన చాలా ముఖ్యం. ఈ ప్రాణం ఎన్ని విధాలుగా ఉంది మన శరీరంలో, 11 విధాలుగా ఉంది గుర్తుపెట్టుకోండి. ప్రధానమైనటువంటి విశేషం, మనలో పంచ ప్రాణవాయువులు ఉన్నాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన పంచ ప్రాణములు ప్రతి వాళ్ళకి ఉన్నాయి కదా. వాటి యొక్క బ్యాలెన్స్ సరిగ్గా ఉంటేనే మనలో ప్రాణశక్తి అంతా చక్కగా ఉంటుందండి. ఏ అవయవమైనా పనిచేయాలి. ప్రాణశక్తి ఏ అవయవంలోకి సరిగ్గా ప్రసరిస్తుందో అవయవం బాగా పనిచేస్తుంది, లేకపోతే అవయవం నిద్రాణం అయిపోతుంది. అలా ఒకే ప్రాణం అయినప్పటికీ, ప్రాణం ఒక్కటే కానీ పనులు బట్టి పేర్లు చెప్పారు. ఒకే ప్రాణం అయినప్పటికీ ఒకే పని చేయట్లేదు, రకరకాల పనులు చేస్తుంది. తిన్నది అరిగించేది ఒకటి, శ్వాసగా ఉండేది ఒకటి, పనికి మాలిన వాయువుల్ని కిందకు పంపించేసేది ఒకటి, ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. వ్యాపించే లక్షణం కలిగింది ఒకటి, ఊర్ధ్వగతిలో వెళ్లేది ఒకటి, క్రిందగతిలో వెళ్లేది ఒకటి, ఇన్ని రకాలు ఉన్నాయండి. సరే జీవుణ్ణి శరీరం నుంచి డిటాచ్ అవ్వకుండా కాపాడేది ఒకటి ఉంది చూడండి. ఇక్కడ మనం ఇలా ఉన్నామంటే ఆ జీవుడు అక్కడ పట్టబడి శరీరంలో ఉన్నాడు. ఉన్నాడంటే పట్టించే శక్తి ఒకటి ఉంది, అది ప్రాణశక్తి. ఇలా అది చేసే పనులు బట్టి పేర్లున్నాయి. అందుకే ప్రాణస్వరూపుడు పరమాత్మ, ఇది తెలుసుకుని ఉపాసన చేయండి. ప్రాణమే పరమాత్మ కాదు, ప్రాణములను రూపముగా పరమాత్మ మన శరీరంలో వ్యాపించిపోయి ఉన్నాడు. ఈ ప్రాణములు 5 చెప్పాను ముందు మీకు. ఏమిటి ప్రాణ? అపాన వ్యాన ఉదాన సమాన. దీనికి సహాయకారులుగా 5 ఉపవాయువులు ఉన్నాయి. నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ. నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ, ఇవి చేసే పనులు చాలా ఉన్నాయి. తుమ్ములు కొత్తి వాయువులు కొన్ని, ఇవాళ చాలా పేర్లు చెప్పారు, నేను జోలికి వెళ్ళట్లేదు, తెలుసుకోండి. మొత్తానికి 10 రకాల వాయువులు మనలో ఉన్నాయి. ఈ 10 రకాలు ఉండడానికి ఎవడు కారణమో వాడు కూడా ఉన్నాడు. వాడెవడు? పరమాత్మ మనలో ఉన్నవాడు. వాడు వాడి యొక్క చైతన్యమే మన యందు 10 రకములుగా ప్రసరించింది. కనుక వాడెవడు? 11 వాడు. ఆ 11 రుద్రులు ఎక్కడున్నారు చెప్పండి ఇప్పుడు. కనుక ఏకాదశి రుద్రులే, అనేక రుద్రులే మన శరీరంలో ప్రసరిస్తున్నారు. కనుక రుద్రుడు అన్నప్పుడు ఇక్కడ చూడండి ముందు. కనుక రుద్రోపాసన చేసిన వాడికి ప్రాణశక్తి పదిలమై రక్షిస్తుంది. ఇది కూడా పెద్ద విశేషం. అందుకే మనకు ప్రాణశక్తుల్లో లోపాలు వచ్చినప్పుడే ఆదివ్యాధులన్నీ కూడా కలుగుతాయి. దానికి గాను ప్రాణశక్తి ప్రదాత అయినటువంటి ఆ రుద్రుని అభిషేకంతోనో అర్చనతోనో చేయడం వల్ల ఇవన్నీ సర్దుకుని బాగుంటాం. ఆ భావనతో చూసినప్పుడు మనలో శ్వాసగా సంచరిస్తున్న రుద్రుణ్ణి పరిశీలించండి. అది చాలు కదా, ఇంకేం కావాలి చెప్పండి. కనుక మనలో శివుడు ఆడకపోతే మనం ఆడలేం. అందుకు మనలో శివుడు ఉన్నాడు, ఇది తెలుసుకోవాల్సింది. ఇంతవరకు నేను ఆధ్యాత్మికంగా చెప్పాను, ఇది చెప్తే కొంచెం నిద్ర వచ్చే అవకాశం. ఎందుకంటే లోపల ఉన్నాడని చెప్తే తట్టుకోలేం మనం. ఆయన ఫలానా లోకంలో ఉన్నాడు కథ నడిపాడంటే బాగుంటుంది సార్, అది కూడా చెప్తాం. ఏకాదశి రుద్రులు నీలో ఎలా ఉన్నారో మరి విశ్వంలో కూడా ప్రాణం కదులుతుంది కదా, నీలో ఉన్నది వ్యష్టి, విశ్వంలో ఉన్నది సమిష్టి, అంతే కదండి. దీన్నే ఇంగ్లీష్ భాషలో మైక్రో మ్యాక్రో అని కూడా చెప్తారు. ఇలాగా నీలో ఉన్నది పిండాండం, పైన ఉన్నది బ్రహ్మాండం. ఈ పిండాండంలో ఎలాగ భగవత్ చైతన్యం కదులుతుందో బ్రహ్మాండంలో కూడా భగవత్ చైతన్యమే కదులుతుంది. మరి తేడా ఎక్కడొచ్చింది? ఇది భగవత్ చైతన్యం అని తెలుసుకోలేకపోవడమే దౌర్భాగ్యం. అంతా వచ్చింది అది, అక్కడ ఉన్నది అంతా. ఏమనుకుంటుంది? అంతా నీ నిర్వాహకం అనుకుంటున్నావు. గట్టిగా ఊపిరి సోదరడం కూడా నీ చేతిలో లేదు. ఇక్కడ ఎవరైనా ఇక్కడ కూర్చుని నేను ఉపన్యాసం నుండి పూర్తయ్యే వరకు ఇన్ని ఊపిరులు తీస్తాను లెక్క పెట్టుకొచ్చారో చెప్పండి. ఎవడి చేతిలో ఉందండి ఊపిరి తీయడం? ఆ మాటకు వస్తే కళ్ళు మూసుకోకుండా అలా వింటాను అనుకున్న వాళ్ళ చేతుల్లో అది ఉండట్లేదు. ఏం చేస్తాం? కనుక మన చేతిలో ఏదో లేదు, ఏదో కదులుతుంది లోపల, అది కూడా ఉంది. మొత్తానికి మన ప్రారంభానుగుణంగా ఈశ్వర చైతన్యం మనల్ని కదిలిస్తోంది అని తెలుసుకోవాలి. కనుక ఎక్కడొచ్చింది ఇదంతా కూడా? ఇదేది మనం కాదు, ఇదన్నీ మనం అనుకునే దౌర్భాగ్యం ఒక్కటే ఉన్నది. అదొక్కటి తొలగించమని పరమేశ్వరుని ప్రార్థించడమే మనం చేయవలసింది. మొత్తానికి అండాండం, ఈ పిండాండం బ్రహ్మాండముల యందు వ్యాపించున్నాడు పరమేశ్వరుడు. ఈ బ్రహ్మాండ వ్యాపకుడుగా ఈ మొత్తం కంట్రోల్ చేసేటువంటివి అనేక రూపములతున్నావి, 11 రూపాలతున్నాయట, అవి ఎలాగో చూద్దాం. దీని పురాణ కథ ఒకటి ఉంది. సృష్టి బ్రహ్మదేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ కొనసాగించినప్పుడు కనుక ప్రథమ గొప్ప ప్రజాపతి ఎవరంటే కశ్యప ప్రజాపతి. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే సృష్టిలో ఎన్ని స్పెసిస్, ఇన్ని రకముల జీవజాతులు ఉత్పత్తికి కారణం కశ్యపుడు. పురాణములు ఒక పాత్రను మనకు చూపించినప్పటికీ ఇది పాత్రగా తీసుకోవడానికి లేదు. పశ్యక కశ్యపోభవతి అని ఏవైతే వేదములు చెప్తున్నాయో అది అఖండమైన పరమాత్మ యొక్క హిరణ్య గర్భ చైతన్యం, దాన్నే కశ్యపుడు అని పురాణం ఒక పాత్రగా చెప్పింది అనుకోండి. ఈ కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతి యొక్క సంతానాన్ని వివాహపడిన తర్వాత ఆయన నుంచి రకరకాల సృష్టిలన్నీ వచ్చాయి. పురాణ భాషలో చెప్తే సామాన్యులకు కూడా అర్థమవుతుంది. అందుకే కశ్యప ప్రజాపతి సృష్టిలో అనేక రకములు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈ సమయంలో దేవతలు, దానవులు, మనుష్యులు, పశువులు, పక్షులు ఇత్యాది రకరకాల జాతులు ఉత్పన్నములన్నీ జరుగుతున్నాయి. ఆ సమయంలో సృష్టిలో దేవతలు ఉండాలి, రాక్షసులు ఉండాలి. రాక్షసులంటే రజోగుణ తమోగుణ ప్రధానులు, దేవతలంటే సత్వగుణ ప్రధానులు. వీటన్నిటితో జగత్తు నడుస్తుంటుంది. కానీ రజోగుణ తమోగుణాలు పెరిగిపోయి సత్వగుణానికి దెబ్బ తగిలితే చాలా ప్రమాదం. ఆ సమయంలో దేవతలు కొంచెం వీక్ అయిపోయారు, బలహీనులైపోయారు. అది చూసింది అదితీదేవి. అదితీదేవి ఎవరు? దేవతల తల్లి. ఆమె బాధపడి కశ్యప ప్రజాపతిని అడిగిందిట, దేవతలు రాను రాను క్షీణిస్తూ ఉన్నారు, ఏ విధంగా దేవతలకు బలం కలుగుతుంది? దేవతలకు బలాన్ని ఇచ్చేటువంటి ఒక విషయం కావాలి అంటే అప్పుడు నేను చూస్తాలే అన్నాడు కశ్యప ప్రజాపతి. పుష్టానాం పతయే నమః అనే పుష్టులకు పతి ఆయన. ఆయన్ని గాని మనం ఆశ్రయిస్తే పుష్టి లేని వాళ్ళకి పుష్టిస్తాడు ఆయన. అందుకు ఆయన ఆరాధించే వాళ్ళు, ఆయన ఆరాధించే వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ కూడా పుష్టి ఉంటుందిట. విశ్వం గ్రామే అస్మిన్ అని, విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని రుద్రంలో చదువుతున్నాం కదా. మనం ఉన్న చోటు కూడా పుష్టి కలుగుతుంది శివారాధన చేస్తే అది. అందుకు ఆ పరమేశ్వరుని ఆరాధించాలని కశ్యప ప్రజాపతి తలంచుకున్నాడు. తలంచుకుని ఎక్కడికి వెళ్తాడు? తపస్సు చేయాలని మంచి చోటు కావాలి, లేకపోతే మన ఇళ్లలో చేస్తే చేసిన దానికి చేసినంత ఫలితంట. ఇక్కడే శివపురాణం చెప్తాడు. ఏ ఇళ్లలో, ఏ ఇంట్లో అయితే ముట్టు మైలా కలపకుండా ఉంటారో ఆ ఇంట్లో, శుచి కలిగిన ఇంట్లో సాధన చేస్తే చేసిన దానికి చేసినంత ఫలితం. కానీ ఈ మైలులన్నీ కలిపేసే ఇంట్లో చేసింది ఫలితం ఇవ్వదు, సరికదా దుష్ఫలితాలు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. కనుక మనం క్షేత్రాలు తిరుగుతాం, స్నానాలు చేస్తాం, కానీ ఇళ్లలో ఆచారాలు పాటించాం, ఆచారహీనుడికి తరించే అవకాశం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ముందు. మొత్తానికి దానికంటే గొప్పది గోశాల, దానికంటే గొప్పది గురుసన్నిధి, క్షేత్రములు. ఈ క్షేత్రాలకు వెళ్లి చేయాలన్నారు. అప్పుడు ఏ క్షేత్రం ఉంది కశ్యప ప్రజాపతికి రావాలంటే? సృష్టి ఆది అందున్నటువంటి అనాది క్షేత్రానికి వచ్చేట. ఏదది? కాశీక్షేత్రానికి వచ్చాడండి కశ్యప ప్రజాపతి. వచ్చి ఇక్కడ తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ఫలితంగా ప్రజాపతి కాశీక్షేత్రానికి చేరి పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడు. ఎందుకంటే సర్వాభీష్ట ప్రదాత పరమేశ్వరుడు. ఆ విధంగా ఈశ్వరారాధన చేయగా ఈశ్వరుడు ప్రసన్నుడై వరాన్ని కోరుకోమన్నప్పుడు ఈ రాక్షసుల యొక్క బాధ ఎక్కువై దేవతల శక్తి సన్నగిల్లుతున్నది. ఆ కారణం చేత నువ్వు అనుగ్రహించాలయ్యా అంటే నేనే నీకు పుత్రులుగా పుడతానని అవతరించాడు, అనుగ్రహించాడని స్వామి. ఎప్పుడైతే శివుడు ఆ విధంగా అనుగ్రహించాడో అప్పుడు కశ్యప ప్రజాపతికి ఉన్న భార్యల్లో సురభి అనబడే ఒక ఆమె ఉన్నది. ఆ కశ్యప ప్రజాపతికి సురభి యందు 11 మంది కలిగారు. ఈ 11 మందే ఏకాదశ రుద్రులు, సురభి సంతానం. వీళ్ళకే సురభి పుత్రులు అని కూడా పేరున్నది. వీళ్లకి దిక్పాలక స్థానం కూడా ఇవ్వబడింది. ఏ దిక్కు అంటే ఈశాన్య దిక్కు. ఈశాన్యపురి అంటే ఈశాన్య దిక్కుకి వీరు అధిష్ఠించి ఉంటారు. ఈ 11 మంది కూడా ఈశాన్య దిక్కు. అందుకే అత్యంత పవిత్రమైనది అది శివస్వరూపం గనక ఈశాన్య దిక్కు పవిత్రంగా మనం చూస్తాం. ఆ చోటుని కలుషితం చేయం, ఎందుకంటే ఈ 11 రుద్రులు ఉన్నటువంటి చోటది. ఈశాన్యపురికి చేరిన సురభిపుత్రులు 11 మంది, వారి పేర్లు కపాలి, పింగళుడు, భీముడు, విరూపాక్షుడు, విలోహితుడు, శాస్త, అజపాత్, అహిర్బుద్ధీయుడు, శంభుడు, చండుడు, భవుడు. వీళ్ళని 11 రుద్రులు అంటారు. ఈ 11 రుద్రులు కూడా దేవతలకు సహాయకులై అసురు శక్తిని సంహారం చేశారు. కనుక ఎప్పుడైనా సరే అసురు శక్తి సంహారం కోసం రుద్ర శక్తి తప్పకుండా ఉండాలి. రుద్రశక్తి లేకపోతే దుష్టశక్తులు నశింపబడవు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మనకి రామాయణంలో ఈ ఏకాశరుద్ర స్వరూపమే ఆంజనేయ స్వామిగా వచ్చింది, లేకపోతే అక్కడ రావణాది శక్తులు నశింపబడవు. మళ్లీ ఈ ఏకాశరుద్ర స్వరూపమే అర్జునుడి తపఫలంగా కురుక్షేత్ర యుద్దంలో యుద్దానికి సహకరించిందని మహాభారతంలో మనకు స్పష్టంగా ఉన్న అంశము గతంలో మనం స్మరించుకున్నాం. మొత్తానికి దుష్టశక్తుల నాశనం ఏకాశరుద్రుల సహాయంతోనే జరుగుతున్నది. దేవతలకు ఎప్పుడు వీళ్ళు సహాయకులుగా ఉంటారు, వీళ్ళు లేకపోతే దేవతలకే కష్టం. అందుకే సమస్త దేవగణములకు కూడా వీళ్ళు శాసకులై రక్షకులై ఉంటారు. అటువంటి ఏకాదశి రుద్రుల్ని మనం నమస్కరించుకుందాం, ఆ దివ్యమైనటువంటి నామములు చెప్పుకున్నాం. ఇంతవరకు చెప్పుకున్నది రుద్రావతార ఘట్టం. ఈ విధంగా రుద్రావతారముల గురించి వివరించిన తర్వాత మళ్లీ సూత పౌరాణికులు ఇక్కడ వివరిస్తున్నది శివధర్మముల్లోకి మళ్ళీ ప్రవేశిస్తున్నాం. శివధర్మములు, శివధర్మములు అంటే శివానుగ్రహం పొందడానికి చేయవలసినటువంటి పనులు. జీవితంలో ప్రతి కదలిక శివానుగ్రహం కోసమే ఉండాలండి. ప్రతి కదలిక, కదలిక శరీర కదలిక కావచ్చు, మనస్సు యొక్క కదలిక కావచ్చు. మనస్సు యొక్క కదలిక మనోవృత్తులు అంటున్నాం, శరీర యొక్క కదలిక ఇంద్రియ వృత్తులు అంటున్నాం. ఈ ఉభయములు కూడా ఈశ్వరానుగ్రహ సంపాదన కోసమై ఉన్నప్పుడే అది అసలైన జీవితం అవుతుంది. కనుక శివధర్మములు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. శివధర్మముల్లో ముఖ్యంగా మనిషి తాను చెయ్యడానికి సహాయంగా వాడుకునేది శరీరమే కాకుండా మరికొన్ని ఉపకరణములు వాడతాడు, అంతే కదండి. ధర్మ సాధనకి భగవంతుడు ఇచ్చిన మొదటి ఉపకరణం శరీరం, మొదటి ఉపకరణం శరీరం, గుర్తుపెట్టుకోండి. దీన్ని శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అన్నాం. ధర్మ సాధనకి నీకు భగవంతుడు ఇచ్చిన మొట్టమొదటి సరుకు ఏదయ్యా అంటే శరీరం. అదంటూ ఉంటే కదా నువ్వు వేదన చేయగలవు ఆయనకి. కనుక ముందిచ్చింది శరీరం, శరీరానికి సహకారంగా మరికొందరు ఇస్తాడు. అందులో ద్రవ్యములు, రెండవది శరీరం, తర్వాతది ద్రవ్యములు. ఈ ద్రవ్యములు నీకు కొన్ని పరంపరగా వస్తాయి, కొన్ని స్వార్జితంగా వస్తాయి. కనుక ద్రవ్యములు కూడా శివధర్మానికి వినియోగింపబడాలి, ద్రవ్యములు శివధర్మానికి వినియోగింపబడాలి. అది ఎలా వినియోగించుకోవాలో చెప్తున్నాడు ఇక్కడి నుంచి. ఆత్మవిత్తం త్రిధా కుర్యాత్ ధర్మ వృద్ధ్యాత్మ భోగత నిత్యం నైమిత్యకం కామ్యం కర్మ కుర్యాత్ ధర్మత. ఆత్మవిత్తం అంటే తన దగ్గరున్న సంపాదన్ని, తాను సంపాదించిన సంపాదన్ని మూడు భాగములుగా విభజించుకోవాలి. ప్రతివారు కూడా ఒక 100 సంపాదించవచ్చు, ఒకటి 1000 సంపాదించవచ్చు, ఇంకోటి 100 సంపాదించవచ్చు. ఎంత సంపాదించుకున్నా దాన్ని మూడు భాగాలు చేసుకోవాలి. అందులో ధర్మ వృద్ధి భోగ మూడు భాగములు చేయమన్నాడు. ధర్మం కోసం ఒక భాగం వినియోగించాలి, వృద్ధి కోసం ఒక భాగం, భోగం కోసం ఇంకొక భాగం. అయితే ధర్మం కోసం అంటే తంచిన సంపాదనలో ధర్మం కోసం ఎలా వినియోగించాలంటే నిత్యం నైమిత్తికం కామ్యం కర్మ కుర్యాత్ ధర్మత. ధర్మం కోసం దాచిన ద్రవ్యముతో చేయవలసింది నిత్య నైమిత్తిక కామ్యకర్మలు. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మలను మూడు రకాలుగా ఉంటాయి. నిత్యకర్మలు అంటే అనునిత్యం చేసే సంధ్యావందనాదులు, దేవతార్చనలు నిత్యకర్మలు. వాటికి ద్రవ్యం కావాలి కదండి. మీరు దేవతకు వెలిగించాలని దీపం కావాలి, దీపం కావాలని ద్రవ్యం కావాలి, నైవేద్యం పెట్టడానికి ద్రవ్యం కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి. ఇవి తా ధర్మం కోసం వినియోగించాలి ఈ ద్రవ్యాన్ని. అలాగే నైమిత్తికములు అంటే ఇప్పుడు క్షేత్రానికి వచ్చాం, క్షేత్రానికి రాగానే ఆ క్షేత్రంలో చేయవలసిన తీర్థ విధులవన్నీ నైమిత్తికములు. అలాగే కాలంలో కొన్ని పర్వము దినములు, కొన్ని పుణ్యమైన సమయాల్లో చేయవలసిన ప్రత్యేకములు చెప్పారు, శ్రాద్ధాదులు, ఇవన్నీ నైమిత్తికములుగా చెప్పబడుతున్నాయి. వీటికి డబ్బు కావాలి కదా, ఆ డబ్బు ధర్మం కోసం దాచిన సొమ్ము ద్వారా వినియోగించుకోవాలి. అలాగే కామ్యకర్మలు, కామ్యకర్మలు అంటే ఫలానా కోరికను నెరవేరాలి అని ఒక యజ్ఞం చేయడమో ఒక వ్రతం చేయడమో చేస్తాం, ఇవి కూడా చెయ్యాలండి. గృహస్థన్నప్పుడు ఉంటాయి కోరికలు, కోరికంటూ ఉంటే దానికి సంబంధించిన వ్రతం చేయ తప్పేం లేదు. ఈ మూడింటి కోసం ధర్మం ద్రవ్యాన్ని వినియోగించాలి. అంటే ధర్మం కని ఏది కేటాయించావో ఆ ధర్మాన్ని వినియోగించాలి. ఇక వర్ధనం కురియాత్, విత్తస్య వర్ధనం కురియాత్ వృద్ధ్యం సేనికి సాధక. వృద్ధి అనే భాగంలో ఏది దాచి ఉంచావో దానిని ధన వృద్ధి కోసం వినియోగించాలి. ఎందుకంటే తెచ్చిందంతా ఖర్చు పెట్టేస్తే రేపటి ఏమవుతుంది. కనుక గృహస్థుకి సంచయం ధర్మం, సన్యాసికి సంచయం దోషం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రివర్సల్, సన్యాసి గారి అకౌంట్ చాలా విశేషంగా ఉంటూ ఉంటుంది. కనుక గృహస్థుకి సంచయం ధర్మమే, కనుక తెచ్చిన ధనంలో వృద్ధి అంశం కొంత ఉంచుకోవాలి. వృద్ధి కోసం చాలా అవసరం. రేపు పొద్దున ఎలాంటి కష్టాలు వస్తాయో, ఏమవసరం వస్తుందో, గృహస్థు కదా, తన మీద ఆధారపడి 10 మంది ఉంటారు, వారి కోసం భవిష్యత్ కోసం కొంత వృద్ధి అంశంతో వినియోగించాలి. తర్వాత భోగాంశ, జీవితంలో సుఖభోగాల కోసం కొంత పెట్టుకోవాలి. ఏమి భోగించాలి మళ్లీ చెప్తున్నాడు ఇక్కడ. భోగాంశ ప్రగతి ఏదో బాగుందని తెచ్చిందంతా దానికి వినియోగించడం కాదు. అందుకే ఫస్ట్ ప్రయారిటీ ధర్మం, రెండవది వృద్ధి, మూడవది భోగం. ఈ రెండింటికి అవగా మిగిలిందే భోగానికి. ఈ భోగాంశ ఎలా చేయాలంటే హితేన మితమేధ్యేన భోగం భోగాంశతశ్చరేత్ అని వివరిస్తున్నాడు ఇక్కడ. అంటే భోగభాగం ఎలా ఉండాలి అంటే హితము పవిత్రము రెండు రకాలుగా ఉండాలి. నువ్వు భోగించేది నీకు హితం కలిగించాలి. కొన్ని భోగములు ఉంటాయండి ప్రస్తుతానికి చాలా బాగుంటాయి, తర్వాత చాలా ప్రమాదం, వాటికి తీపి పనికిరాదు, కానీ కొద్దిగా నోట్లో వేసుకుందామా అనిపిస్తుంది. అది హితమా కాదు కదా తెలుస్తూనే ఉంది. కానీ నీ భోగం అప్పుడు అది భోగమే, నాలుగు మీద పడినప్పుడు భోగమే, తర్వాత హితం కాదు. కనుక నిన్ను నువ్వే చేసుకోవాలి ఏది హితం. కనుక హితకరమైంది ఏది, ఒక్కటే హితకరమైంది గుర్తుపెట్టుకోండి, ఏది పరమాత్మకు దూరం చెయ్యదో అదే హితం. నీ భోగముల్లో పడిపోయి కొంతమంది తెగ భోగాలు పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఆ భోగలాలస క్రమంగా పెరిగి ఇప్పుడు మంచి నిద్ర భోగం అండి, సుఖ నిద్ర. ఎంతవరకు? పొద్దున్న లేచి సాధనకి అది సహకరించాలి, నిద్ర నుంచి బయటకు రావాలి. కానీ ఉదయం 8 వరకు పడుకున్నావు అనుకో, నిద్రాభోగం ఏమైంది? ధర్మాన్ని దెబ్బతీసిందా లేదా? కనుక భోగములు హితకరం కావాలి, అంటే ధర్మానికి ప్రమాదం కాకుండా ఉండాలి. అలాగే రెండవది ఏం చెప్తున్నాడు, పవిత్రమై ఉండాలి నువ్వు అనుభవించే భోగం. చాలా ముఖ్యమండి ఇది. ఉదాహరణకి ఇప్పుడు పేయాపేయములు భక్ష్యాభక్ష్యములు ఇక్కడ తీసుకోవచ్చు మనం భోగం దగ్గర. కొన్ని తింటాం, కొన్ని తినకూడదు. తినకూడదు అనేది ఆరోగ్యపరంగా కొన్ని, ఆచారపరంగా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సాధకులు మంత్ర సాధన పూజా పురస్కారాలు చేసేవాళ్ళు కొన్ని తినకూడదని పెద్దలు చెప్పేశారు, కుల్లి వెల్లుల్లి తింటే ఏంటట అని బాధలను చేయకూడదు, ఎందుకంటే పవిత్రం కాదు అది. అలాగే శరీర అనుభవాల కోసం మనుషులు రకరకాల సుఖాల కోసం అన్వేషిస్తుంటారు, అవి కూడా పవిత్రమైనవి అయితే, ధర్మబద్ధమైనవి అయితే దోషం లేదు. ధర్మ విరుద్ధమైనటువంటి భోగాన్ని కాంక్షించకూడదు. ధర్మ సమ్మతమైన భోగం గృహస్థుకి దోషం రాదు. అండర్లైన్ చేసుకోండి, గృహస్థుకి. అసలు యతికి భోగమే లేదు, వదిలేసిద్దాం మిగిలిన వాళ్ళ విషయం. ఎందుకంటే యతి భోగకాంక్ష కోసం ఏది తీసుకోడు, భిక్ష కూడా ప్రాణరక్షణ కోసమే తప్ప భోగం కోసం కాదు వాడికి. ఇది గృహస్థ ధర్మంగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే నేను ఎంచిన శివధర్మాలన్నీ గృహస్థుకే. ఇక్కడ సన్యాస ధర్మాలకు కొన్ని పేజీలు ఉన్నాయి, అవన్నీ చెప్తూ కాలం ఎందుకు వృధా చేయడం? సన్యాసులకు చెప్పేటంత శక్తి నాకు లేదు, అంత యోగ్యత లేదు, అర్హత లేదు నాకు. అయితే దీనికి మాత్రం అర్హత ఉందా అంటే శివపురాణం పట్టుకున్నాం గనక చెప్పరా వింటామని మీరు కూర్చున్నారు గనక విషయాలు ప్రస్తావన చేసుకుంటున్నాం. మొత్తానికి రెండవ దానికి ఏంటి వచ్చాం, వృద్ధ్యంశ భోగాంశ. ఇక్కడ కూడా మూడు వినియోగించుకున్న దశకి చెప్పుకున్నాం. పైగా ఇంకోటి, నువ్వు ఇంత వినియోగిస్తున్నా ప్రధానంగా కూడా మర్చిపోకూడదన్నాడు. ఏంటంటే దానం, సంపాదించిన సొమ్ముని దానం చేయాలి. కృష్యజ్యతే దశాంశం హి దేయం పాపస్య శుద్ధయే శేషేన కుర్యా ధర్మాది అన్యథా రౌరవం వ్రజేత్. అంటే ఇక్కడ విషయంగా చెప్తున్నది ఏంటి అంటే, కృషి చేత లభించిన ధనంతో, అంటే నీ ప్రయత్నంతో, నీ కష్టముతో, శ్రమతో లభించిన ధనంతోనే పాప నిర్మూలన కోసం దానం చేయాలి అది. అందుకని తేరగా ఇంకో రకంగా అధర్మబద్ధంగా వచ్చిన సొమ్ము దానానికి పనికిరాదు. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పిత్రార్జితం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, మిగిలిన ఏమైనా అధమాలే. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పిత్రార్జితం. పిత్రార్జితం దోషం కాదు, స్వార్జితం మంచిది. కనుక నీ శ్రమతో అక్రమంగా కాకుండా సక్రమంగా సంపాదించిన సొమ్ము దానానికి వినియోగించాలి. మిగిలిన ధనాన్ని ధర్మ వృద్ధి భోగ వీటి కోసం వినియోగించాలి. అర్థమవుతుంది కదా? ఆ వినియోగించినప్పుడు ఎలాగో అంటే దానానికి అంత వినియోగించాలి. ప్రతివాడు కూడా దశాంశం, తాను కృషితో సంపాదించిన దానిలో 1/10 దానానికి వినియోగించాలి. ఖచ్చితంగా ఇది, అంతకంటే అధికం చేస్తే గొప్పదే, కానీ కనీసం చేయవలసింది దశాంశం దానానికి వినియోగించాలి. ఇలా చేయకపోతే ఏమవుతుందండి? రౌరవం అనే నరకంలో పడతాడు చెప్పేస్తున్నాడు ఇక్కడ. చేస్తే పుణ్యం కాదు, చెయ్యకపోతే దోషం కూడా ఉంది. దానం చెయ్యకుండా సొమ్ము కూడబెట్టుకునే వాడికి నరకాలు ఇన్వైట్ చేస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి. అందుకు దానం చేసి తీరాలి, ఇది విషయం. అంతేకాదు, ఒకవేళ నరుడు నరకంలో పడ్డమే కాకుండా ఈ జన్మలో ఏమవుతుందంటే బుద్ధి పాప పంకిలమైపోతుంది. బుద్ధి పాప పంకిలమైపోతే వాడిని బాగు చేయడం ఎవరి వల్ల కాదండి, ఎందుకంటే వాడికి చెప్తే ఎక్కడి నెత్తికి, ఆ సమయంలో నిద్రలు కమ్ముకొచ్చేస్తాయి పాప బుద్ధులకి. ఎక్కువ విషయాలు ఎందువల్ల? బుద్ధి పాప పంకిలమైపోయింది గనక. పైగా నిశ్చితంగా వినాశం పొందుతాడు. క్షయం వా సత్యమేషతి, వాడి ధనం కూడా నాశనమైపోతుందిట, వాడి సంపాదించిన సొమ్ము కూడా నాశనమవుతుంది.
అందుకు వృద్ధి వాణిజ్యకే దేయ షడంశోహి విచక్షణ. అందుకు వివేకులైన వాళ్ళు ఈ స్వార్జిత విత్తంలో ఇవ్వడమే కాకుండా వ్యాపారదుల్లో లాభంగా ఏదొస్తుందో దానిలో ఆరో భాగం దానం చేసేయాలట. ఇక విప్రులు వీళ్ళు వ్యాపారం చేయరు కదా, అలాగని కృషి మొదలైనవి చేయరు కదా, వీళ్ళకి ఏం చెప్తున్నారు? ప్రతిగ్రహణము ఇచ్చాది ఉంటాయి. గృహస్థు శుద్ధ ప్రతిగ్రహణం చేయవచ్చు, అందుకే శుద్ధ ప్రతిగ్రహే అని ఒక మాట వేశాడు. అంటే పాపపదానాలు ఇత్యాదులు పట్టకుండా శుద్ధ ప్రతిగ్రహే దేయ చతుర్థాంశో ద్విజోత్తమ. ఇక్కడ తనకు వచ్చినటువంటి శుద్ధ ప్రతిగ్రహం వల్ల వచ్చినటువంటి సొమ్ముని బ్రాహ్మణుడు నాలుగవ వంతు దానం చేయాలి. అందులో నాలుగవ వంతునే దానం చేయాలట, పదవ భాగం కాదండి, నాలుగవ వంతే దానం చేయాలి. అదే వ్యాపారంతో వస్తే ఆరవ వంతు. ఇక అకస్మాదుద్ధితేర్థి దేయమర్థం ద్విజోత్తమై. ఒక్కొక్కసారి హఠాత్తుగా అనుకోకుండా ఏదో సొమ్ము వస్తుంది. అనుకోకుండా వచ్చిన సొమ్ము నువ్వు ఊహించలేదు, ఆశించలేదు, ప్రతిగ్రహణం కాదు, అనుకోకుండా ఏదో సొమ్ము. ఈ నమస్కారాలు అనేక రకాలున్నాయండి. మళ్ళీ ఇలా చేసే నమస్కారం, ఇలా చేసే నమస్కారం, ఇలా చేసే నమస్కారం, అలా చేసే నమస్కారం.